తక్కినటువంటి ఇంటర్వ్యూయింగ్ స్పిరిట్. చదువు చెప్పేవాడు చదువు చెప్తున్నాడు, బిజినెస్ చేసేవాడు బిజినెస్ చేస్తున్నాడు, ఇల్లు కట్టేవాడు ఇల్లు కడుతున్నాడు, రోడ్స్ రిపేర్ చేసేవాడు రోడ్స్ రిపేర్ చేస్తున్నాడు, ఎలక్ట్రికల్ సామాన్లు తెచ్చి అమ్మేవాడు ఎలక్ట్రికల్ సామాన్ అమ్ముతున్నాడు, టీవీలు ఫ్రిడ్జ్లు తెచ్చేవాడు టీవీలు ఫ్రిడ్జ్లు తెచ్చి అమ్ముతున్నాడు, కొత్తది ఏదైనా మార్కెట్లోకి వస్తే దాన్ని తీసుకొచ్చి చెప్పేవాళ్ళు ఉన్నారు. అందరూ ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు. ఎవరి పని వాడు చేసుకుంటున్నాడు? ఎవరి పని వాళ్ళు చేసుకోకుండా అందరూ అన్ని పనులు చేద్దాం అనుకుంటే అసలు పనులు జరగవు. నేను కూరగాయలు పండించుకుంటాను, నా కూరగాయలు నేను పండించుకుంటాను అంటే నీ పిల్లలకి నువ్వు చదువు చెప్పలేవు, నువ్వు ఉద్యోగం చేయలేవు, ఏం చేయలేవు, ఏం చేస్తూ కూర్చోవాలి? కూరగాయలు పండించుకుంటూ కూర్చోవాలి నువ్వు. అర్థమవుతుందా? ఈ సామూహికత అర్థం చేసుకుని ఈ ఆశ్రమంలో ఆ సామూహికతని మీరు ఎలా డెవలప్ చేయగలరు? సామూహికత రావటం లేదు. ఎన్నిసార్లు నేను చెప్పినా అదే మహాయజ్ఞం అంటే, ఓ అశ్వమేధ మహాయజ్ఞం మీరు చేసేస్తే ఏం అవదది, అందువల్ల ఏమీ రావటం లే, తెలిసి చేస్తే వస్తుంది. ఆ తెలిసి చేయటానికి ఈ రూల్స్ అన్నీ పెడతాం. ముందు మీరు పసుపు బట్టలు వేసుకోండి. ఎందుకు పసుపు బట్టలు వేసుకోండి? మీకు తెలిసినా తెలియకపోయినా పసుపు బట్టలు మీ సంచిత ప్రారంభ కర్మలను నాశనం చేస్తుంది. పసుపు రంగులో ఉన్నటువంటి గొప్పతనం అది. మీకు తెలియచ్చు తెలియకపోవచ్చు, అది వేరే విషయం. పసుపు రంగు ప్రారంభ కర్మను సంచిత కర్మను నాశనం చేస్తుంది, ఆగామి కర్మను అది ఏమీ చేయలేదు. పసుపు రంగు యొక్క గొప్పతనం అది. అందుకని పసుపు బట్టలు వేసుకుని చేయమంటాం. తెలిసి చేస్తే ఇంకా బాగా బాగుంటుంది. ఏ ఆగామి కర్మ ఏ ప్రారంభ కర్మ పోయిందో ఏ సంచిత కర్మ పోయిందో మీకు అర్థమవుతుంది, తెలుస్తుంది స్పష్టంగా. మందేసుకున్నాను, నాకు చేయనొప్పి పోవచ్చు, ఇంకోటికి ఫీవర్ పోవచ్చు, ఇంతే కదా. పారాసిటమాల్ రెండు రకాలుగానూ పనిచేస్తుంది, మీకు తెలిసినా తెలియదు. అది నొప్పిని తీసేస్తుంది, ఫీవర్ని తీసేస్తుంది. తలనొప్పిగా ఉన్నవాడు వేసుకుంటే తలనొప్పి పోతుంది, ఫీవర్ ఉన్నవాడు వేసుకుంటే ఫీవర్ పోతుంది. అలాగా పసుపు రంగు మీ ఏ ప్రారంభం ఉందో ఆ ప్రారంభాన్ని తీసేస్తుంది. ఈ సామూహికతలో ఇంకో మ్యాజిక్ జరుగుతుంది. మీ మంత్రజపము మీరు చేసినటువంటి మనస్సు కరెక్ట్గా లేకపోయినా, సామూహికంగా చేస్తున్నటువంటి వాడిలో ఏ ఒక్కడి మనస్సు కరెక్ట్గా ఉన్నా అందరికీ కరెక్ట్ అయిపోతుంది. అది క్లాసులో లెక్చర్ క్వశ్చన్ అడుగుతాడు, ఎవడో ఒకడే క్వశ్చన్కి ఆన్సర్ ఒకడే స్టూడెంట్కి దాని ఆన్సర్ తెలుసు, వాడొక్కడో లేచి ఆన్సర్ చెప్పేస్తాడు, మిగతా వాళ్ళందరూ సేవ్ అయిపోతారు, అంతేగా. అంచేత సామూహికతలో ఏ ఒక్కడికి కరెక్ట్గా క్లిక్ అయిపోయినా దాని లాభం అందరికీ వచ్చేస్తుంది. మీకు ఆ లాభం కూడా వద్దనేటటువంటి త్యాగమూర్తులు మీరు. మేము ఇంటి దగ్గరే చేసుకుంటాం, మేము సామూహికంగా చేసుకోం, మీ ఇష్టం చెప్తున్నా కదా. సామూహికత రానంత వరకు ఏ గురువు ఎవరిని ఉద్ధరించలేడు, ఎవడు ఏమి చేయలేడు, అంతే. అలా అవస్థపడుతూ ఉండండి, ఎప్పుడో మనకి ఆ సామూహికత యొక్క విలువ తెలుస్తుంది. విలువ తెలిసినప్పుడు ఆటోమేటిక్గా అది పెద్ద ఎంటర్ప్రైజ్ అయిపోతుంది. ఈ సామూహికత నేర్చుకునేటటువంటి విద్య నేర్చుకున్న తర్వాత ఇది ఎక్కడ నేర్చుకోవాలి మీరు? ప్రాణ విద్యలో నేర్చుకోవాలి. యజ్ఞము అంటే ప్రాణ విద్య. ప్రాణ విద్యలో ముందు మీ శరీరం యొక్క ప్రాణ విద్య నేర్చుకోవాలి, తర్వాత సామూహికముగా ప్రాణ విద్యను కలపగలిగేటటువంటి టెక్నాలజీ నేర్చుకున్న తర్వాత అశ్వమేధ యజ్ఞం జరుగుతుంది. మరి ఇదంతా నేర్చుకున్న తర్వాతే అశ్వమేధ యజ్ఞం ఫలితం వస్తుందా మీరు వరీ కావక్కర్లేదు. నేను చాలాసార్లు మీకు చెప్పాను, నేను ఇది మీ జ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి నేను చెప్తున్నాను తప్ప, ఈ అశ్వమేధ యజ్ఞం లాంటి మహాయజ్ఞాలు జరుగుతున్నప్పుడు మీరు చెప్పింది చేస్తే చాలు. మిలిటరీలో యుద్ధం చేస్తున్నవాడు, ఎందుకు వాడిని అక్కడ దింపారు, ఏం చేయాలి వాడికి తెలియక్కర్లే. వాడిని అక్కడ దింపాక వాడికి ఇచ్చినటువంటి మెషిన్ని ఉపయోగించుకుంటే చాలు. వాడు ఎవడు చేస్తాడు, రిజల్ట్ ఎవడికి వస్తుంది? ఆ ప్లాన్ చేస్తున్నవాడు ఉన్నాడు, ఆ జనరల్ ఒకడు. అంచేత ఈ అశ్వమేధ యజ్ఞాలు లాంటి యజ్ఞాల్లో మనం ఏం గాభరా పడకలే, మనం ఏం చేయాలి. ఆయన ప్రణాళిక ఇచ్చాడు, ఈ యజ్ఞాన్ని నేను చేయదలుచుకున్నాను, ఈ యజ్ఞంలో భాగస్వాములు చదువుతున్న వాళ్ళు ఇలా చేసుకోండి, మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, అలాగా ఖచ్చితంగా ఆ యజ్ఞానికి వచ్చేటటువంటి రిజల్ట్ వస్తుంది. ఇంతవరకు అర్థమైంది కదా. దీని తర్వాత పాయింట్ అర్థం చేసుకోండి మీరు. దీని తర్వాత పాయింట్ అశ్వమేధంలో మనం చెప్తుంది ఏంటి అంటే, మనకి బుద్ధిబలం ఉంది, బాహుబలం ఉంది మనకి, ప్రతి వ్యక్తికి బుద్ధిబలం ఉంది, బాహుబలం ఉంది కదా. వాడుకున్న లెవెల్లో వాడుకుంది, బాహుబలం ఉంటుంది, బుద్ధిబలం ఉంటుంది. అశ్వము అనేది బాహుబలము, మేధ అనేది బుద్ధిబలము. సాధారణంగా బుద్ధిబలము బాహుబలము కలిసి ఉండవు ప్రతి వ్యక్తికి కూడా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేను చెప్తున్నది. మన యొక్క బుద్ధిబలము, మన యొక్క బాహుబలము అంటే ఆచరణ ఎప్పుడూ కలిసి ఉండవు. ఉన్నాయని మీకు డౌటా? నిరూపించేదా ఉన్నాయి లేదు? బుద్ధిబలము ప్లస్ బాహుబలము అశ్వమేధము. అశ్వము బాహుబలము, మేధము బుద్ధిబలము. రివర్స్ చెప్పాను నేను, అంతే. ఇప్పుడు అర్థమైంది కదా? అంటే మాటలు ఇటు ఇటు అయిండొచ్చు. అశ్వము బాహుబలము, క్షత్రియ బలము. మేధ, మేధస్సు బుద్ధిబలము. ఇది మనిషిలో సక్రమంగా లేవు. అంటే ఏంటి సక్రమంగా లేవని చెప్తున్నాను నేను? బుద్ధిబలాన్ని అనుసరించి మీ బాహుబలము పనిచేయటలేదు. బుద్ధిబలాన్ని అనుసరించి బాహుబలం అంటే మీ చేతలు, బుద్ధిబలము అంటే మీకు తెలిసినటువంటి విషయాలు. ఏం తెలుసు మనకి? ఆహారం గురించి చాలాసార్లు చెప్పుకున్నాం, ఆసనాల గురించి చాలాసార్లు చెప్పుకున్నాం, ప్రాణాయామం గురించి చాలాసార్లు చెప్పుకున్నాం. రెగ్యులర్గా చదువుకుంటే మార్కులు బాగా రావు అని ప్రతి స్టూడెంట్కి తెలుసు. తెలియని స్టూడెంట్ ఎవడైనా ఉన్నాడా? నాకు తెలియలేదండి చదువుకోవాలని, లేకపోతే నేను చదువుకుని ఆ మాట ఎవడో అండుగా అంటాడు ఆవిడైనా. అంటే ఏం జరిగింది అక్కడ? మీ బుద్ధిబలము ఈజ్ నాట్ యువర్ ఆచరణ. ఈ అశ్వమేధ యజ్ఞం ఏం చేస్తుంది అంటే సంపూర్ణ మానవ జాతి యొక్క బాహుబలము బుద్ధిబలానికి వశం అయ్యేటట్టు చేస్తుంది. అది అంత గొప్పది, మీరు చేయక్కర్లే. ఇంకా ఎక్కడెక్కడ ఈ అశ్వమేధ పరంపర జరుగుతుందో అక్కడక్కడ ఉన్నటువంటి ఆ మానవ జాతి సమూహము, యజ్ఞంలో పాల్గొన్న వాళ్ళు మాత్రమే కాదు, ఇంచంటే యజ్ఞం యొక్క ప్రభావము ప్రతి వ్యక్తికి వెళ్తుంది. ఏం జరుగుతుంది? మీరు బుద్ధి ఏం చెప్తోందో దాన్ని చేయగలిగేటటువంటిగా మీ శరీరం మారుతుంది. ఆ మార్పులు ఈ అశ్వమేధ యజ్ఞ పరంపర స్టార్ట్ అయిన తర్వాత మీరు గమనించగలిగితే గమనించి ఉంటారు. హెర్బల్ లైఫ్, హెర్బ్స్, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్, ఆయుర్వేదిక్ కాన్సెప్ట్స్ ఎన్నాళ్ళ బట్టి వస్తున్నాయి? ఈ మధ్యనేగా వస్తున్నాయి, ఈ 5-6 ఏళ్లలో. ఇదివరకు ఉండేవి ఆ పేర్లు, ఇప్పుడు వస్తున్నాయి కదా. ఇంకా మీకు డౌటా మనిషి మనస్సు మారలేదు, బుద్ధి మారలేదు అని? అశ్వమేధ యజ్ఞాల ఎఫెక్టే అది. మనకి చూడటం చేత కాదు, ఎక్కడ చూడాలో ఎలా చూడాలో. నేచర్ క్యూర్స్, ఆసనాలు, మెడిటేషన్, ఇదివరకు మీరు పేరు వినలేదా వాటి గురించి? ఎప్పుడు చిన్నప్పటి నుంచి విన్నారుగా, మరి ఇప్పుడు ఎందుకు ఇంత విచారమైనటువంటి ప్రచారంలోకి వచ్చాయి? ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయని తెలుసు కదా మనకి. ఎందుకు ఎక్కువయ్యాయి? అశ్వమేధాల వల్లే. మీరు చూడగలగాలి దాన్ని. ఈ ఆలోడన ఉందే, ఈ కదిపేటటువంటి శక్తి చాలా తమాషాగా పనిచేస్తుంది. ఒక గీత ఆపేస్తుంది దాన్ని. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లక్ష్మణ రేఖ, రావణాసురుడు లాంటి తపశ్శక్తిశాలిని కూడా ఆ రేఖ ఆపేస్తుంది. దాటలేకపోయాడుగా రావణాసురుడు. ఎప్పుడు పట్టుకోగలిగాడు సీత? గీత దాటితే, దాటి ఉండకపోతే ఆ రేఖ మనం గీసుకుంటాం. నేను ఇది నమ్మను, నేను ఇది ఆచరించను. బాబు రోజుకి గంటలు గంటలు మీరు చదువుకోవాలి, రోజుకి గంటలు గంటలు ఈ విషయాన్ని మర్దించాలి. మీరు ఏం చేయాలి? మీరు, మీకు నేను చెప్తున్నది, వెంకటేశ్వర వైభవాన్ని మధించండి. అంటే ఆ 4 పుస్తకాలు నేను కొన్న 3 గంటకి పూర్తి చేశాను. నేను అంతకంటే ఎక్కువ టైం పట్టదు. అది తెలుగు వచ్చినవాడు చదువుకుంటూ పోతే ఆ 4 పుస్తకాలు 3 గంటల్లో గ్యారంటీగా అయిపోతాయి. అంటే వెంకటేశ్వర వైభవాన్ని చదవమని చెప్పిన రోజు నుంచి ఈ పాటికి ఎన్నిసార్లు ఆవృత్తి అయి ఉండాలి? అది రేఖ. మీరు ఆ రేఖ దాటడం లేదు. మీకు చాలా భయం, మాస్టర్ అరగంటే చదువుకోమన్నారు. ఎప్పుడు అరగంట అవుతుంది ప్రశ్న అరగంట కాదు. ఇప్పుడు చూశారు కదా ఎన్ని బుక్స్ ఉన్నాయో అక్కడ, ఇంకా ఎన్ని బుక్స్ నేను కొంటూ ఉంటాను. మరి అవన్నీ నేను ఎప్పుడు చదువుతున్నాను మీ ఉద్దేశం? ఎప్పుడు నేను పుస్తకం ముందేసి కూర్చుంటున్నాను? నేను చదువు అవుతుంది కదా. మీరు ఆ రేఖ, ఆ బుద్ధి బలాన్ని మీరు ఉపయోగించుకోలేకపోతున్నారు. యూ హ్యావ్ టు రీడ్. చదవకుండా ఏ విద్య రాదు, ఆధ్యాత్మిక విద్య అసలు రాదు. ఐదు శాంతి మంత్రాలు ఉన్నాయి. ఐదా నాలుగా? నాలుగు శాంతి మంత్రాలు ఉన్నాయి. ఆ నాలుగు శాంతి మంత్రాలు రాసేసుకుని ఖండతా పట్టేయండి. వేదాలు మీకు స్టార్ట్ అవుతాయి. అందులో ఒక శాంతి మంత్రంలో ఏం చెప్తాడు అంటే, మా విద్విషావహే ఏంటని, సహవీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. ఆచార్యుల గురించి చెప్తాడు. ఇంకోటి ఏంటది మంత్రం నాకు గుర్తు రావటం లేదు, కానీ మనం కలిసి చదువుకుందాం. నా ఆచార్యులకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకూడదు, నా విద్యార్థికి ఏ విధమైనటువంటి తేడా రాకూడదు. అద్భుతమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. మంత్రాలు అంటే ఏంటి, మీకు రిజల్ట్స్ ఇస్తాయి చదివితే. అంచేత ఆ మంత్రాలని చూసుకోండి మీరు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా నేను అశ్వమేధము అంటే ఏంటో చెప్తున్నాను. ఎప్పుడైనా మీరు ఒక పుస్తకాన్ని చదివి ఆ పుస్తకము మీ జీవితాన్ని మారుస్తే అది అశ్వమేధమే. అశ్వమేధం అంటే అర్థం అదే. ఏంటి అశ్వమేధం అంటే, మీ యొక్క ఆచరణ మీ యొక్క బుద్ధి మీద ఆధారపడాలి. అలాంటి వ్యక్తులందరూ కలిసి చేసేటటువంటి యజ్ఞ ప్రక్రియ రాష్ట్రాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. అంచేత స్వాతంత్ర సంగ్రామం ఒక అశ్వమేధం. ఏ విధంగా అది అశ్వమేధం? నాకు స్వాతంత్రం కావాలి అని గాంధీ అనుకున్నాడు. దాని తర్వాత ఇంకొంతమంది కంటించాడు. అలాగ మొత్తం మీద కొన్ని వందల మంది అనుకుని ఉంటారు సీరియస్గా. సీరియస్గా అంటే ఏంటి, వాళ్ళు ప్రాణం కూడా ఇచ్చేయటానికి రెడీ స్వాతంత్రం కోసం. వాళ్ళు అంత సీరియస్గా లేని కొన్ని వేల మంది కది అంటించారు. అంతే కదా, అందరూ స్వాతంత్రం కావాలని కోరుకున్నారా? మీ ఉద్దేశం కాస్త సిన్సియర్గా, మనం పెద్ద లెక్కలేం వేయక్కర్లేదు, భారతదేశ స్వాతంత్రం కావాలి అని ఓ 100 మంది ఉన్నారనుకోండి భారతదేశంలో, ఎంతమంది కోరుకుని ఉంటారు 100 మందిలో ఆ కాలంలో? అంతే కదా. కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా లేదా? అలాగే మనము కొంతమంది ఈ అశ్వమేధ యజ్ఞాన్ని కరెక్ట్గా చేస్తే ప్రపంచం ఎందుకు మారదు? లాజిక్ అర్థమైందా? అందరూ అలా ఆలోచించాల్సిన పనిలే, అందరికీ అది తెలియాల్సిన పని లేదు. ఆ కొంతమందికి తెలిస్తే చాలు, ఆ కొంతమందికి తెలిస్తే చాలు. వాళ్ళు పరిపూర్ణంగా డెడికేట్ అయిపోతారు. ఆ కొంతమంది అంతే కదా ఇంకా. ఓ నెహ్రూ ఫ్యామిలీ కానీ, ఎలాంటి ఫ్యామిలీ అది ఆ కాలంలో? బట్టలు ప్రెస్ చేయటానికి అమెరికాలో వెళ్ళేవి పేరిస్కి. వాళ్ళ బట్టలు ప్రెస్ చేయటానికి అక్కడికి వెళ్ళి వచ్చేవి. ఆ ధనాన్ని మీరు ఊహించగలరా? ఆ కాలంలో ఆ స్థాయి ఎలా జీవించారు వాళ్ళు? మీకు అర్థం అవటం లే, అది ఆ త్యాగం ఎంత గొప్పదో అది. కానీ నేనంట ఆ త్యాగం గొప్పది కాదని, అందుకంటే ఇష్టపడి చేసింది కనుక. ఇష్టపడి వదిలేక ఇంకా గొప్పదేముందంటాను నేను. నా దృష్టికోణం అది, నీకు ఇష్టమయ్యే కదా వదిలేవు. ఇంకా నువ్వు వాడి త్యాగం గురించి నువ్వు గొప్ప చెప్పుకోవడం ఏముంది? మనకేది ఇష్టమో మనకు అర్థమైపోతుంది. మార్చుకోండి దాన్ని. మీ కాలాన్ని ముందు ఎక్కువగా దేనికి ఇవ్వటం నేర్చుకోండి. కాలాన్ని నేను ఇమ్మంటాం అంటే మీరు ఇక్కడ కూర్చొని టైం వేస్ట్ చేసుకోవడం కాదు, పని చెప్పాను కదా. అది అశ్వమేధమే. అశ్వమేధం అంటే ఇదే. దీని యొక్క పరిపూర్ణత అప్పుడు జరుగుతుంది. పెళ్ళికి ఎన్ని పనులు చేస్తాం? చాలా పనులు ఉంటాయి కదా, అవునా? దీని పూర్ణాహుతి ఏ రోజు జరుగుతుంది? పెళ్లి ముహూర్తం నాడు జరుగుతుంది. కానీ పెళ్ళికి ముందు మనం చేసే చిన్న చిన్న పనులు ఉన్నాయే, అవి పెళ్లి పనులు కావా? ఇందులో ఏ పనులు వదిలేసినా పూర్ణాహుతి వేస్ట్ అవుతుంది, అవునా కాదా? అంచేత అశ్వమేధ యజ్ఞము పూర్ణాహుతి ఆ రోజుల్లో జరిగేది. 24, 25, 26, 27 తారీఖుల్లో జరిగేది. పూర్ణాహుతి మాత్రమే అంటే ఏంటి, మీరు అంతా చేసుకున్న తర్వాత చేసేది. ఇక్కడ మీరు చేస్తున్నది అశ్వమేధ యజ్ఞం యొక్క కార్యక్రమాలు. దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు మామూలు వ్యక్తులకి మనం ఏం చెప్తున్నాం, 4 పనులు చెప్తున్నాం మనం. ఆ 4 పనులు మీరు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. టైం చూసుకోమను. ఏమిటి ఆ 4 పనులు? మొట్టమొదట ఏంటి అంటే, సాధ్యమైనంత వరకు మీరు పసుపు బట్టల్లో ఉండండి. సాధ్యమైనంత వరకు మనం ఉంటాం. వాళ్ళకేం చెప్తాం, జపం చేస్తున్నప్పుడు మాత్రమే మీరు పసలు బట్టలు వేసుకోండి. ఏంటంటే రాత్రి అసలు వేసుకోరు వాళ్ళు. కానీ మనం ఏం చేయాలి, చెప్తున్నాం కదా, ఎప్పుడు పసుపు బట్టల్లో ఉండండి. ఫస్ట్ కండిషన్. ఎన్ని మాలలు గాయత్రి మంత్రం జపం చేయమన్నాను? 3 మాలలు గాయత్రి జపం చేయమన్నాను. ఎందుకు 3 మాలలు గాయత్రి జపం చేయమన్నానో తెలుసుకుని, గాయత్రి జపం మనం ఇక్కడ చేస్తున్నప్పుడు సామూహికంగా 1/2 గంట సేపు చేయమన్నాను నేను ఇక్కడ. 1/2 గంటని మీరు 3 10 నిమిషాలుగా భాగించుకోండి. 10 నిమిషాల పాటు జాగ్రత్త అవస్థ, 10 నిమిషాల పాటు స్వప్నావస్థ, 10 నిమిషాల పాటు సుషుప్తావస్థ గురించి ఆలోచించండి. ఎలా ఆలోచించాలి, చేయగా చేయగా మీకే బోధపడుతుంది. ఈ ట్రిక్స్ ఎలా ఉంటాయంటే, సైకిల్ ఎలా బ్యాలెన్స్ చేయాలి అని నన్ను ఎన్నిసార్లు అడిగితే నేను చెప్తాను. నేను సైకిల్ ఎలా బ్యాలెన్స్ చేయాలి, చెయ్యి, నీకే తెలుస్తుంది ఎలా బ్యాలెన్స్ చేయాలో. చెయ్యవు, ఈ జన్మకి సైకిల్ బ్యాలెన్సింగ్ రాదు. అంచేత ఆ మంత్ర జపములో మీరు ఏ స్థితికి ఎదగలగలగాలి, ఆ గాయత్రి మంత్రం యొక్క 3 పాదాలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలు 10 నిమిషాల పాటు మీరు కాన్సన్ట్రేట్ చేసుకోండి. సామూహిక జపం చేస్తున్నారు మీరు, మరి వ్యక్తిగతంగా ఎప్పుడు చేస్తున్నారు మీరు, దానికి ఏం కేటాయిస్తున్నారు, కేటాయించుకోవాలి. మీరు ఆశ్రమంలో వచ్చి ఉండమన్నది ఎందుకు అంటే, మీరు అవి చేస్తారని. ఎప్పుడు ఎంత ఎన్ని గంటలు, మీకు దమ్ముంటే 12 గంటలు చేయండి. శ్రీరామ్ శర్మ ఆచార్య ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఆర్ష సాహిత్యాన్ని అనువదించాడు. అంటే వేదవ్యాసుడు రాసిన ప్రతిదీ అనువదించాడు. కలకత్తా, మెడ్రాస్, ఢిల్లీ, బాంబేలో ఉన్న లైబ్రరీలో ఉన్నటువంటి ప్రతి పుస్తకాన్ని చదివాడు ఆయన. ఇవంతా కాకుండా 3600 పుస్తకాలు రాశాడు ఆయన. ఇదంతా కాకుండా అనేక ఆధ్యాత్మిక సంస్థలను కంట్రోల్ చేశాడు ఆయన. గాయత్రి పరివారం, యుగ నిర్మాణ యోజన, శాంతికుంజ్, గాయత్రి తపోభూమి, బ్రహ్మవర్చస్సు, 5 ఆధ్యాత్మిక సంస్థల్లో కంట్రోల్ చేస్తూ రోజుకి 8 గంటలు గాయత్రి మంత్ర జపం చేసేవాడు. ఇంత చేస్తూ మనకి టైం లేదంటాం. టైం లేదా ఇంట్రెస్ట్ లేదా, మీరు చూసుకోండి దాన్ని బట్టి. కానీ లేదు, గాబరా పడకండి, నేర్చుకోండి. అది చదువు మీద అంత తొందరగా ఇంట్రెస్ట్ ఎవడికి రాదు, వచ్చేదు. అంచేత ఏ లెవెల్కి పెడగాలి, నేను నా గురువు రోజుకి 8 గంటలు చేశాడంటే నేను కనీసం 8.5 గంటలు చేయాలి. నాకు టైం లేదు, అసలు ఆ ప్రశ్నకి అర్థం లేదు. మీరు ఆ జవాబు చెప్పకండి. అది ఎందుకంటే ఆ గురువుగారి జీవిత చరిత్ర చదివిన వాడు నాకు టైం లేదు అంటే ఇంకా ఆయన జీవిత చరిత్ర చదవటం అనవసరం. ఆయన ఎన్ని పనులు చేశాడో నేను చెప్తున్నా కదా. ఇన్ని పనులు చేస్తూ స్వాతంత్ర సంగ్రామం కోసం జైలుకి వెళ్ళాడు, లాఠీ దెబ్బలు తిన్నాడు. ఎలాంటి లాఠీ దెబ్బలు తిన్నాడు, చావు దెబ్బలు ప్లస్ అప్పుడున్నటువంటి కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు వస్తే వాళ్ళకి ఏం చేసి పెట్టేవాడు, వంట చేసి పెట్టేవాడు, వాళ్ళకి బట్టలు ఉతికేవాడు. ఇదంతా కాకుండా అప్పుడు నడకతో వెళ్లాల్సిందేగా, ఇప్పుడులాగా మేము కార్యకర్తలు అంటే ఎవడుకు ఒప్పుకోడు కదా, జైల్లో పెడతారు. ఒక చోటు నుంచి ఇంకో చోటకి కాలి నడకన వెళ్ళి ఉత్తరాలు ఇచ్చేవాడు. ఇదంతా చేస్తూ రోజుకి 8 గంటలు చేసేవాడు గాయత్రి మంత్ర జపం. ఇదంతా చేస్తూ మనకి టైం లేదు. చూడండి, అసలు మనం ఎంత నీచమైనటువంటి మానసిక స్థితిలో జీవిస్తున్నాం. టైం లేక కాదు, ఇంట్రెస్ట్ లేక. తెచ్చుకోండి ఇంట్రెస్ట్. అది చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు పిల్లలకి. మనం బలవంతంగా చదివిస్తున్నాం లేదా? ఎందుకు చదివిస్తున్నాం బలవంతంగా? చదివిస్తున్నాం లేదా బలవంతంగా? ఏడిపిస్తావాళ్ళని ప్రేమ ఉండబట్టే కదా. అలాగా మీరు కూడా ఏడుస్తూ చేయండి, 8 గంటలు అంటున్నాను నేను. అసహించుకుంటూ చేయండి. భలే దొరికాడు ఈ మాస్టరు, చావు కొడుతున్నాడు మమ్మల్ని, ఏడిపిస్తున్నాడు, ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్, చెయ్యండి మీరు చాలు, బాగుపడిపోతారు. అది ఆ లక్ష్యాలు పెట్టుకుంటే అశ్వమేధ యజ్ఞం అంటాం, కానీ 3 మాలలు చాలా మాస్టరు. సామూహికంగా చేసేస్తే సరిపోతుందా మాస్టరు? బయట వాళ్ళకి, నా వాళ్ళకి కాదు అది, నా వాళ్ళకి కాదు అది, బయట వాళ్ళకి అది. గాంధీ ఎంత టైం ఇచ్చాడు భారతదేశ స్వాతంత్రం కోసం? 1 గంట, రోజుకి 2 గంటల, ఒక పూట ఇచ్చాడా? జీవితం ఇచ్చేసాడు. జీవితాలు ఇవ్వాలి మీరు ఈ కార్యక్రమానికి. బయట వాళ్ళకి ఇవంతా కూడా మినిమం అన్నమాట. సరేలే బాబు, మీరు పసుపు బట్టలు వేసుకుని 3 మాలలు చేసుకోండి, ఈజ్ ఎ మినిమం థింగ్. మీరు మ్యాక్సిమం వైపు వెళ్ళాలి. మీరు ఎలా వెళ్తారు? అందుకు ఇది పెట్టింది ఇక్కడ. ఎన్ని రకాలుగా మీరు ఆలోచించుకోగలరో ఆలోచించుకుని కాంప్రమైజ్ చేసుకోండి, అవగాహన చేసుకోండి, సామూహికంగా చేయటం నేర్చుకోండి. రాత్రంతా నేను జపం చేస్తూనే ఉన్నాను, పొగలంతా కూడా ఆరాధన చేస్తూనే ఉన్నాను అని ఆయన ఒక చోట అశ్వమేధ యజ్ఞంలో రాస్తాడు ఆయన. దీని తర్వాత ఇంకా ఏం చేయాలి మీరు? మాండుక్యోపనిషత్ బాగా చదవాలి మీరు. మాండుక్యోపనిషత్ ఉన్నది 12 శ్లోకాలు. కొంచెము ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఒక రోజులో కంటతా పట్టేస్తాడు దాన్ని. 12 శ్లోకాలు అంటే 12 2 24 లైన్లు. ఆ మాండుక్యోపనిషత్ మిమ్మల్ని నేర్చుకోవాలి అని నేను ఎన్ని రోజులు బట్టి బతిమాలుతున్నాను. నేను నేర్చుకోండి ఇప్పుడైనా. ప్రశ్న ఎప్పుడు కూడా మీరు ఇదివరకు జరిగిపోయినటువంటి సంఘటనలు చేయలేని తన మీద మీరు ఆలోచించకండి. అది కేవలం మిమ్మల్ని నీరసపరుస్తాయి. మీరు అది ఎప్పుడూ ఆలోచించకండి. ఎందుకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఇది చేసి ఉంటే బాగుండేది కదా అనిపించినప్పుడు చేసేయండి. ఇంకా మీరు అనవసరంగా బాధపడుతూ కూర్చోకండి, నేను అది చేయలేకపోయినా, నేను ఇచ్చేయలేకపోయినా. చేయలేకపోయావు ఎందుకు? దాని గురించి మనకు ఆలోచన ఇంచేదేంటి? మాండుక్యోపనిషత్ చేతనత్వం యొక్క విజ్ఞానము. మాండుక్యోపనిషత్తే సమస్త సృష్టికి ఆధారం. సమస్త సృష్టికి తెలిసి నేను ఆ మాట వాడుతున్నాను. నేను ఆ 12 శ్లోకాలలో మొత్తము సృష్టి ఉంది అక్కడ. మొత్తము సృష్టి అంటే నేను మానవ జాతి గురించి నేను మాట్లాడటం లేదు, సృష్టి గురించి మాట్లాడుతున్నాను. మీరు ఆ ఎంఫసిస్ అర్థం చేసుకోండి. ఎంటైర్ క్రియేషన్, మొత్తము సృష్టిని తెలపగలిగేటటువంటి అద్భుతమైనటువంటి విద్య 12 శ్లోకాలలో ఉంది అంటే, అసలు అది ఎలా ఉంటుందో కూడా చూడాలి అనిపించకపోతే కష్టపడండి. ఆ భావం తెచ్చుకోండి. ఎలా, ఏమిటి, తర్వాత ఏం చెప్పాను నేను? వెంకటేశ్వర వైభవం పూర్తి చేయండి. మీరు కూర్చొని చదివేయండి. మీరు అర్థం చేసుకోండి అందులో నేను ఏం చెప్తున్నానో. భారతదేశము మీద ముస్లిం క్రిస్టియన్ ఆక్రమణ కేవలము గురువుల యొక్క కోరిక వల్ల జరిగినది. గురువులు ఇష్టపడకపోతే భారతదేశం వైపు ఎవడు కన్నెత్తి చూడలేడు అన్న నమ్మకం మీకు ఉండాలి. అంత అద్భుతమైనటువంటి దేశం అది. కన్నెత్తి చూడలేరు అసలు. దే ఆర్ సచ్ క్యాపబుల్. సిద్ధి సాయి దగ్గర విశ్వనాథ్ శాస్త్రి, ఆయనకి పేరు ఏమొచ్చిన తర్వాత ఉపాసనీ బాబా, ఉపాసనీ బాబా అని ఆయన పేరు వచ్చింది. 4 సంవత్సరాలు ఎంతో ఉండమన్నాడు బాబా. యాజ్ యూజువల్ 3.5 సంవత్సరాలు ఎంతో ఉన్నాక పారిపోయాడు. సరే, ఆయన బాబా అయ్యాడు, చేసుకున్నాడు. కొంతమంది వ్యక్తులు ఆయన్ని చంపటానికి వచ్చారు. అప్పుడు ఏంటంటే ఇలాగే సత్సంగం జరుగుతుంది, ఆడవాళ్ళు ఉన్నాడు, మగవాళ్ళు ఉన్నారు, భజన ఏదో చేయిస్తున్నాడు. గబుక్కులు భజన ఆపాడు. ఎవ్వరు కదలకండి, ఆడవాళ్ళతో చెప్పాడు, గాజులు చప్పుడు అవ్వకూడదు, జాగ్రత్త, మౌనంగా కూర్చోండి అన్నాడు. వాళ్ళు వచ్చారు కత్తులు పట్టుకుని, కత్తులు పట్టుకు వచ్చారు. వాళ్ళు అటు చూస్తున్నారు, ఇటు చూస్తున్నారు, అంతా చూస్తున్నారు. ఇక్కడ ఎవరు లేరు లేని వెళ్ళిపోయారు. ఏం చేశాడు ఆయన? ఇంతమంది వ్యక్తులు వాళ్ళకు కనిపించకుండా చేశాడు. చాలా సహజం అది. పతంజలి యోగ సూత్రాలలో, విభూతి పాదంలో ఆ రహస్యాలన్నీ ఉన్నాయి. గాలిలో చేసేటటువంటి ఆకాశ గమన రహస్యాలు ఉన్నాయి. నేను ఆ సూత్రం కూడా చెప్పినట్టు గుర్తు మీలో కొంతమందికి, అక్కడే ఉంది బాబు, దానికోసం మీరేం చేయక్కర్లేదు, అవంతా మా హిందూ మాస్టరు. ఇంత ఏం చేయాలి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్? మీరు పతంజలి యోగ సూత్రాలు ఖండదాబట్టాలి. మీరు సిలబస్ పెరిగిపోతూ ఉంటుంది, కానీ ఎంఎస్సి చదవాలి అనుకునేటటువంటి కోరిక ఉండి నేను ఎలిమెంటరీ స్కూల్లో చదివినట్టు రెండు అక్షరాలు నేర్చుకుంటాను అంటే ఎట్టా అని కామన్ సెన్స్ కూడా మీకు రాకపోతే నేనేం చేసి. కానీ ఏంటి నేను మీకు ఇస్తున్నటువంటి గ్యారంటీ, మీకు ప్రీవియస్ నాలెడ్జ్ ఏమి లేకపోయినా పర్వాలేదు, సంస్కృతం రాకపోయినా పర్వాలేదు, ఇంగ్లీష్ రాకపోయినా పర్వాలేదు, నా భాష మీకు అర్థం అవుతే చాలు. అంతకంటే నేను మిమ్మల్ని నుంచి ఏమీ కోరుకోవటం లేదు. నేను ఇది మీరు నేర్చుకోండి, ఈ 60 రోజుల్లో కనుక మీరు నేర్చేసుకోగలిగితే ఈ అశ్వమేధ యజ్ఞము సంపూర్ణ ప్రపంచాన్ని నిజంగానే మార్చివేస్తుంది. చాలు, మీరు చాలు, మీరు ఇంకా 10 మందిని రూపించేయగలిగితే ఇంకా మంచిది. ఇంకా ఐండియాలు లేదు కదా, ఎంతమందికి చెప్దాం అంటే ఎంతమందికి చెప్దాం? ప్రపంచంలో ఉన్న మనుషులు అందరూ వచ్చేస్తే మనకి ఇంకా ఆనందం. కానీ ఈ పాయింట్స్ నేను చెప్తున్నవి చాలా సీరియస్గా నేర్చుకుని పరీక్షకి వెళ్తున్నటువంటి విద్యార్థులు ఎంత సీరియస్గా చదువుతారో అంత సీరియస్గా చదవండి, నేర్చుకోండి. కానీ ఈ విద్య మీ జీవితాలనే కాదు, అసలు ప్రపంచాన్నే మార్చేస్తుంది. మీ జీవితాలు, మీ కష్టాలు ఎలాగో పోతాయి. ఇదంతా నేర్చుకున్న వాడికి కష్టాలు పోకుండా ఎలా ఉంటాయి? ఈ విద్య అలాంటి విద్య, ఏ ఒక్కటి నేర్చుకుంటే అన్నీ తెలుస్తాయనేటటువంటి అద్భుతమైన విద్య. ఓ రెండు పురుగులు పడుతూ ఉంటే మీరు వింటానికి కష్టంగా ఉంటే ఎవడేం చేస్తాడు, నాకు చెప్పడానికి కష్టంగా లేదు. మానసిక స్థితి గురించి చెప్తున్నాను, అంతకంటే ఇంకేనే ఉదాహరణ చెప్తున్నాను. నేను నాకు చాలాసార్లు మీతో మాట్లాడుతున్నప్పుడు భరించరానటువంటి నొప్పి ఉంటుంది నాకు, మీకు తెలియదు అది. దాన్ని నేను చెప్పాలని నేనేం అనుకోవటం, ఇంచేత నాకు అది ఇష్టం కనుక చేస్తున్నాను నేను, అంచేత మిమ్మల్నే ఉద్ధరించటం లేదు అది. కానీ అది ఎందుకు చెప్తున్నాను అంటే అంత భరించరానటువంటి నొప్పిలో నేనునే ఇది మీకు చెప్పగలుగుతున్నప్పుడు నాకు తెలిసి మీకు మీరు తెచ్చుకున్న బాధలు తప్ప ఏ బాధలు లేవు. మీరు అది బాధ అనుకుంటున్నారు అంతే, అది అనుకోవాలి కనుక, దానికి నేనేం చేయలేను. నేను దీన్ని రిపీటెడ్గా అప్పుడూ చెప్పేవాడిని నేను, ఇప్పుడు 99లో ఇప్పుడు చెప్తున్నాను, ప్రతి సంవత్సరము చెప్తాను, ప్రతి జన్మలోనూ చెప్తాను. కండిషన్ ఏంటంటే మీరు ఎంత తొందరగా నేర్చుకుంటే మీకు అంత మంచిది. ఇంచంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ఈ సంయోగం ఉందే, ఇది మీ చేతిలో ఉందనుకునేటటువంటి భ్రమలో మాత్రం ఉండకండి. మీరు కావాలంటే ఇక్కడికి వచ్చి వినగలరు, మాకు అక్కర్లేదంటే మేము వినము. చాలా జాగ్రత్తగా దీన్ని గుర్తుంది, నథింగ్ బై ఛాన్స్ హియర్. మీరు కనిపిస్తుంది ఏదో యాక్సిడెంటల్గా ఇలా వచ్చాం, ఏదో వచ్చాం. ఏ ఒక్కటి మీ చెవిలో మాట పడినా గ్యారంటీగా అది మీ జీవితాన్ని ఈ జన్మలో కాకపోతే ఇంకో 10 జన్మల్లో మారుస్తుంది ఈ మాటలే. అంచేత ఈ సంబంధము కొనసాగుతుంది అనే భ్రమలో మీరు ఉండకండి. చాలా విచిత్రమైనటువంటిది ఇది. ఈ గురు శిష్య సంబంధములో నిజమైనటువంటి శిష్యుడికి ఆ మంట అంటుకున్న తర్వాత గురువు అక్కర్లే. అసలు ఒకసారి నీకు జీవించటం అర్థమైపోయిందనుకో, ఒకసారి ఇది రహస్యం అని అర్థమైపోయిందనుకో, ఇక గురువులు అక్కర్లే వాడికి. ఎంతవరకు గురువు కావాలి అంటే మీకు ఆ వేడి పుట్టేంతవరకు, ఆ రాపిడి వచ్చేంతవరకు. కానీ మీకు అపోహ ఒకటి చాలా జాగ్రత్తగా దీన్ని మనసులో పెట్టుకోండి, మీ ఎబిలిటీ వల్ల మీరు కోరుకున్నారు కనుక ఈ మాటలు మీరు ఇవాళ వినగలుగుతున్నారు అన్నది అబద్ధము. ఎక్కడో ఆ పురాకృతమైనటువంటి ఆ ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామీ కర్మకి ఇది ఒక లివర్ అంటే తెలుసు కదా. లివర్ అంటే ఏంటి? తాళం కాదు, అలాంటిదే అనుకోండి, జంపింగ్ బోర్డ్ లాంటిది. దీన్ని మీరు ఉపయోగించుకుంటారా ఉపయోగించుకోరా? ఎట్టి పరిస్థితుల్లోనూ బాహ్యమైనటువంటి సుఖాలకు కానీ బాహ్యమైనటువంటి పరిస్థితులకి లొంగకండి. మీరు లొంగకండి, పురుగులు ఉన్నాయండి, ఎండగా ఉందండి, వేడిగా ఉందండి, కరెంటు లేదండి, లొంగకండి. అది లొంగెరో మీ నెత్తి మీద పడుతుంది ప్రకృతి, మిమ్మల్ని చేయనివ్వదు అది. దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇదే అశ్వమేధము అంటే, ఇదంతా నేను చెప్పింది ఏంటంటే బుద్ధిబలం గురించి చెప్తున్నాను నేను. మీ ఆచరణ బుద్ధిబలం మీద కంట్రోల్ అవ్వాలి. మీకు తెలిసాక పతంజలి యోగ సూత్రాలు ఇంత గొప్పవని, మీకు తెలిసాక మాండిక్యోపనిషత్ ఇంత గొప్పదని, మీకు తెలిసాక వెంకటేశ్వర వైభవం ఇంత గొప్పదని, మీకు తెలిసాక షిర్డీ సాయి చరిత్ర ఇంత గొప్పదని చేయలేకపోతే స్పర్చేసుకోండి, మిమ్మల్ని మీరు తిట్టుకోండి, మిమ్మల్ని మీరు పుష్ చేసుకోండి మీరు. కానీ పుష్ చేసుకునేటప్పుడు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఓవర్ రీచ్ కాకండి, పడిపోకండి అలసిపోయి. మీరు దాన్ని ఆలోచించుకోండి ఎంత సాగదీయగలరో. కానీ నా అనుభవం ఏంటంటే తూలిపోయి నిద్రలో పడిపోయేంత వరకు మీరు చదువుకుంటే మీ హెల్త్ ఏమీ పాడవదు. ఆ స్థితి మీకు వచ్చిందో లేదో మీకే తెలుస్తుందిగా. అంతవరకు ఈ చదువు ఆపకండి, వీలవుతే ఇక్కడే పడుకోవటానికి ట్రై చేయండి. కానీ నేను చేసినట్టు మాత్రం చేయకండి. మా అమ్మతో 2 ఫ్లాస్కులు టీ పెట్టించుకునేవాడిని నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు. ఎందుకు? నైట్ అవుట్ చేయటానికి. సరే, మా స్నేహితులు ఇంకో ముగ్గురు వచ్చేవారు. వచ్చాక ఏం చేసేవాళ్ళం, గంగ ఒడ్డునే ఉండేవాళ్ళం. వచ్చాం కదా, టీ ఉంది కదా, ముందు టీ తాగేసేవాళ్ళం ఒక కప్పు. తర్వాత ఒకసారి ఆ గంగ దగ్గరికి వెళ్ళి మెట్లు దిగి కాళ్ళు కడుక్కుని ఆ దశాశ మీద ఘాట్లో మళ్ళీ పైకి వచ్చేవాళ్ళం. చలిగా ఉందని ఇంకో కప్పు టీ తాగేవాళ్ళం, పడుకునేవాళ్ళం. ఆ పని చేయకండి. ఏం చేస్తారో ఓకే, పాట వినండి.